శ్రీ గురు చరిత్ర 14వ అధ్యాయం 15వ అధ్యాయం కూడా ఈ వీడియోలోనే చెప్పుకుందాం. కథారంభం. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు. అందుకు ఆయన ఇలా చెప్పసాగారు. భోజనాలయ్యాక సాయందేవుడు శ్రీగురుని పాదాలు ఒత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వల్ల నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వల్ల నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే గాని మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. మీ మహిమ వేదాలకి అంతుబట్టంది. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు. కాని నాదొక విన్నపం ఉంది. ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణుణ్ణి చంపుతాడు. నన్ను బలి ఇవ్వాలని తలచి ఇంతకు ముందే నా కబురు పంపాడు. నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి. తప్పదు, నన్ను మీరే కాపాడాలి అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయనా, భయపడకు. ఆ యవనుడు నిన్నేమీ చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాం. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు. సాయందేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయందేవుడు భయంతో శ్రీగురుని ధ్యానిస్తూ లోపలికి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళ్లిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, తాను చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతన్ని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్టు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతడికి స్పృహ వచ్చేసరికే తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధ కలిగిస్తుందో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటికి వచ్చి సాయందేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరిక ఇంటికి వెళ్లవచ్చు అని వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయందేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగిందంతా చెప్పాడు. ఆయన సంతోషించి, నాయన, మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళతామన్నారు. అతడు నమస్కరించి, స్వామి, మీరు నాకు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను. నన్ను అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడిచి బ్రతుకులేను. నన్ను విడిచిపెట్టి వెళ్లవద్దు. నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయన, నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు. నీ అభీష్టం నెరవేరుతుంది. కానీ మేము ఒక పని మీద వెళుతున్నాం. 16 సంవత్సరాలకు మళ్లీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాం. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి ఆయన అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. అది విని నామధారకుడు, స్వామి, అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులున్నారు కదా, వాళ్ళెక్కడున్నారు? శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారు అని అడిగారు. అందుకు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. నాయన, కొద్ది కాలంలోనే శ్రీగురుని మహిమ అన్ని దిక్కులకు వ్యాపించి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరెందరో తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయన దర్శించేవారు. వారిలో మంచివాళ్లతో పాటు భక్తుల వేషాల్లో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కునున్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు. కాని కొందరు దురాశపురులు ఆయన వద్దకు వెళ్లి తమకు ఆ భూమి కూడా ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి వాళ్ల బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు. అలాంటి కారణంగానే శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు. కనుక ఒకరోజున గృహస్థ శిష్యులకు ఆయన ఇలా సెలవిచ్చారు. ఉపనయనాది సంస్కారాల వల్ల ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటి నిద్ర తగదు. దొరికిన భిక్షాన్నాన్ని గురువు కర్పించి ఆయన ఇచ్చింది భుజిస్తూ విద్యావంతుడు కావాలి. చివరికి గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి. అటు తర్వాత గురుని అనుగ్రహంతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్త వయస్కుడు అయిన తర్వాత అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదిలిపెట్టి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటన, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీల కథలను కూడా వినకూడదు. వాహనాలు ఎక్కరాదు, మంచం తాకరాదు, పగటిపూట నిద్రింపరాదు. నిరంతరము ఆత్మద్రష్ట అయి ఉండాలి. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్థయాటనం చేస్తూ మూడు పగళ్లకు మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలోనైనా నివసించాలి. ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇంకా ఇలా చెప్పసాగారు. నాయన్లారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్యనామ సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా, మిమ్మల్ని విడిచి మేమెక్కడికి పోగలం, దానివల్ల మాకు కలిగే లాభమేమిటి అన్నారు. అప్పుడు స్వామి, నాయన్లారా, సన్యాసులమైన మనం 5 రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు. సర్వతీర్థాలు దర్శించడం మన ధర్మం, దానివల్ల మనసు స్థిరం అవుతుంది. అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు. అప్పుడు శిష్యులు, స్వామి, మీ మాటయే మాకు ప్రమాణం, మేము ఏ తీర్థాలు దర్శించాలో సెలవియండి అని కోరారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పారు, నాయన్లారా, తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తటాక యాత్ర చేయండి. అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలాగే సేవించండి. అందువల్ల పితృదేవతలకు సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తరువాత వరుణ, కుశావర్త, శతధ్రు, విపాశ, శరావతి, వితస్త, అశిక్ని, మరుధృద, మధుమతి, పయస్విని, ఘృతవతి, రేవ, చంద్రభాగ, రేవతి, సరయు, గోమతి, వేదిక, కౌశికి, నిత్యజల, మందాకిని, సహస్రవక్త, పూర్ణ, పుణ్య, అరుణ, బహుద, వైరోచని, పుష్కర, ఫల్గు, అలకనంద మొదలైన నదులలోనూ నదీ సంగమాల్లోనూ స్నానం చేసి తటాకయాత్రలు చేయండి. అలాగే శ్రీశైలము, అనంతము, రామేశ్వరము, సేతుబంధము, శ్రీరంగము, పద్మనాభము, నైమిశారణ్యము, పురుషోత్తమము, మహాలయము, కేదారము, కోటిరుద్రము, మాతృకేశము, కుబ్జతీర్థము, కోకాముఖి, ప్రసాదతీర్థము, విజయతీర్థము, చంద్రతీర్థము, గోకర్ణము, శంఖకర్ణము అనే తీర్థాల్లో స్నానం చేయండి. అలాగే అయోధ్య, మధుర, మాయా, కాంచి, ద్వారక, సాలగ్రామము, శబల అనే గ్రామాలు దర్శించండి. సవ్యమార్గంలో 3 సార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర, పంజర, కుశతర్పణ, పూర్ణ, కృష్ణవేణి, తుంగభద్ర, పంప, భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము, పాండురంగ క్షేత్రము, మాతులింగము దర్శించండి. గంధర్వపురం ఉత్తమమైన క్షేత్రం, అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి. అచటి దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా అమరజా నదీ సంగమం ఉన్నది. అచటి అశ్వరధవృక్షం సాక్షాత్తు కల్పవృక్షమే. దాని ఎదురుగా నృసింహతీర్థం, దానికి తూర్పున పాపనాశతీర్థం, దాని పక్కనే రుద్రపద తీర్థం, చక్రతీర్థం, తర్వాత కోటితీర్థం, మన్మథతీర్థము కూడా ఉన్నాయి. అక్కడే కల్లేశ్వరుడున్నాడు. గంధర్వపురం సాటిలేని సిద్ధభూమి గనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. తుంగభద్ర నదుల సంగమం, మలాపహా సంగమం, నివృత్తి సంగమాన్ని దర్శించండి. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి, కన్యరాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణానదికి, తులారాశిలో వచ్చినప్పుడు తుంగభద్రకు, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహానదికి పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సమయాల్లో ఆయా నదుల్లో వచ్చి ఉంటుంది. కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వల్ల కూడా ఎంతో పుణ్యం వస్తుంది. కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కోటి, కొల్హాపురం, కరవీరం, మహాబలేశ్వరం దర్శించండి. బిల్లవటి, వరుణాసంగమం, కృష్ణాతీరంలో ఉన్న ఋష్యాశ్రమం దర్శించండి. అమరపురం వద్ద ఉన్న కృష్ణవేణి, పంచనదీ సంగమాల్లో 3 రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమేగాక పరమార్థం కూడా లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమం, కేదారం, పిఠాపురం దర్శించండి. అక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. తర్వాత మణిగిరి, వృషభాద్రి, కళ్యాణ నగరం, అహోబిలం దర్శించండి. కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వరులు గనుక వాటిలో స్నానం చేయకూడదు. నదీ తీరాల్లో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధం వర్తించదు. మిగిలిన వారు నదీ స్నానం చేయరాదు. నదులకు కొత్త నీరు వచ్చే రోజులే ఈ రజస్వల కాలం. అప్పుడు శిష్యులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్లారు. కానీ నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను. ఇంతటితో 14, 15 అధ్యాయాలు సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.